ಸದಾಶಿವ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಹರಿಹಿ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿಹಿ ಓಂ.
50 ಶ್ಲೋಕಂ ವರೆಗೂ చెప్పుకున్నాం. ఇవాళ 50 మళ్ళీ ఒకసారి చూసుకుని మళ్ళీ ముందుకు పోదాం. ఈ చాప్టర్లో 47-48 శ్లోకాలు చాలా అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలు అని చెప్తున్నా. బీజ శ్లోకాలు కర్మయోగానికి అవి బీజం లాంటివి. 47-48 కర్మయోగం అంటే సంక్షిప్తంగా చెప్పబడింది. మళ్ళీ 3 చాప్టర్ వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా విస్తారంగా దాని విశ్లేషణతో మనకి చెప్తారు. కర్మయోగము అనే విషయంలో మనకి 2 అంశాలున్నాయి. కర్మ యోగము. కర్మ అంటే ఎటువంటి పని చేయాలి, ఎటువంటి యాక్షన్స్ మనం టేకప్ చేయాలి అనేది కర్మ. యోగం అంటే ఏ విధంగా, ఏ దృక్పథంతో, ఏ భావనతోటి మనం ఈ పనులని చేయాలి అనేది ఒకటి భావనాపరమైంది, ఒకటి మనం తీసుకునేటటువంటి పనుల యొక్క ఎంపిక. ఈ రెండూ కలిపి కర్మయోగం అని అంటారు. ఈ కర్మయోగంలో మనకి ఎంపిక అంటే ఎటువంటి పనిని స్వీకరించాలి. ఎటువంటి పని స్వీకరించాలంటే 3 పనుల్లో మనకి సాత్విక, తామసిక, రాజసిక పనుల్లో తామసిక పనులను పూర్తిగా వదిలిపెట్టేయాలి, రాజసిక పనులు తగ్గించుకోవాలి, సాత్విక పనులను పెంపొందించుకోవాలి. మన గమనం ఆ విధంగా ఉండాలి. రాజసిక పనులని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ సాత్విక పనులకి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ కాలాన్ని సాత్విక పనులతో మనం వ్యయం చేస్తూ ఉండాలి. ఇది మనకి చెప్పినటువంటి కర్మయోగం యొక్క లక్షణం. ఈ కర్మయోగంలో సాత్విక పనులు ఎంచుకున్న తర్వాత పనులన్నీ మనం ఈశ్వరుడు కోసం చేస్తున్నాం కాబట్టి చాలా పూచీతోటి, చిత్తశుద్దితోటి వాటిని చాలా శ్రద్ధాభక్తులతో ఆ పనులను చేసి ఎటువంటి అలసత్వం లేకుండా ఆ పనులను మనం నిర్వహించి ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత మనం ఆ పనులని ఈశ్వర ప్రసాద ఈశ్వరుడికి అర్పించాలి. ఈశ్వరుడికి ఆ పనులన్నీ అర్పించాలి. ఎప్పుడైతే ఈశ్వరుడికి అర్పించామో మనం ఆ ప్రతి పనికి, ప్రతి కర్మకి దానికి వచ్చేటటువంటి ఫలం ఒకటి ఉంటుంది. ఆ ఫలాలు మనం ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఈశ్వర అర్పిత భావం, ఈశ్వర ప్రసాద భావం, ఇవి రెండు కర్మయోగం కింద మనకి చెప్పబడతాయి. అయితే ఇందులో కొన్ని విషయాల్లో మనకి చాయిస్ ఉంది, కొన్ని విషయాల్లో చాయిస్ లేదు అనే విషయం బాగా మనకి ప్రగాఢంగా తెలుస్తోంది. దేంట్లో చాయిస్ ఉంది? మనకి కర్మలు చేయడంలో చాయిస్ ఉంది. కర్మని, ఏ కర్మని మనం చేయాలి అనే విషయంలో, ఎట్లా చేయాలి, ఏ పదంగా చేయాలి అనే విషయంలో మనకి చాయిస్ ఉంది. మనం దాన్ని ఎంచుకోవచ్చు, మనం చేసేటటువంటి విధానాన్ని కూడా మనం మలుచుకోవచ్చు. అయితే ఆ కర్మలు చేసిన తర్వాత ఆ వచ్చే ఫలాలు మన చేతిలో లేవు. కర్మఫలం అనేది మన చేతిలో లేదు. కాబట్టి కర్మఫలాన్ని మనం జాగ్రత్తగా, అది ఈశ్వర ప్రసాద బుద్ధితోటి, అది ఏదైనా కూడా సానుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా అది ప్రసాద బుద్ధితో స్వీకరించేది. అన్ని సమత్వం అని చెప్పారు. సమత్వం యోగ ఉచ్యతే. దీని సమత్వాన్నే యోగం కింద మీరు స్వీకరించండి, కర్మయోగం కింద చేయండి. అంతకుముందు కేవల కర్మ చేసేవాళ్ళు కేవల కర్మ నుంచి కర్మయోగానికి మెల్లిగా మన పయనం నడవాలి. ఎప్పుడైతే కర్మయోగంలోకి ఎంటర్ అయ్యారో, ఎంటర్ అయితే అది మనకి జ్ఞానయోగానికి దారితీస్తుంది. కర్మయోగం మనకి జ్ఞాన యోగ్యత, జ్ఞాన యోగ్యత తర్వాత జ్ఞానయోగము, జ్ఞానయోగం తర్వాత జ్ఞాన నిష్ట, ఇది మొత్తం గమనం. కాబట్టి ఈ మొత్తం ప్రయాణంలో మనం కర్మయోగం ఎట్లా చేయాలి అని చెప్తూ ఈ 50 శ్లోకం వస్తుంది. ఇది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ చెప్పింది ఏది, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతి తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం. ఇందులో బుద్ధియుక్త ఉభే సుకృత దుష్కృతే ఇహ జహాతి, ఇది మొదటి వాక్యం. బుద్ధియుక్త అంటే కర్మయోగి, ఎవరైతే ఈ కేవల కర్మల నుంచి కర్మయోగానికి వచ్చాడో అటువంటి కర్మయోగి. ఉభే అంటే ఈ రెండింటిని, ఏ రెండింటిని, సుకృత దుష్కృతి, సుకృతాన్ని దుష్కృతాన్ని అంటే పుణ్యాన్ని పాపాన్ని రెండింటిని కూడా ఇహ జహాతి. ఇహ జహాతి అంటే ఇక్కడ దాన్ని దాటేస్తున్నాడు, పాపము పుణ్యము. మనం మామూలుగా మనం ఏమనుకుంటాం, పాపం వద్దు పుణ్యం కావాలనుకుంటాం. ఈ జ్ఞాన మార్గంలో పాపం వద్దు పుణ్యం వద్దు అంటుంది. ఇదే దానికి ఉదాహరణ. అదేమని చెప్తుంది, సుకృత దుష్కృతే ఇహ జహాతి. ఇక్కడే దాన్ని దాటేస్తున్నాడు. అంటే ఈ పాపము పుణ్యము, పాపం అనేది ఇనుప సంఖ్యలుట, పుణ్యం అనేది బంగారు సంఖ్యలు. రెండు మనిషిని బంధిస్తాయి, రెండు కూడా ఈ చక్రంలో పడేస్తాయి. పుణ్యము పడేస్తుంది, పాపము పడే. పుణ్యము ఉత్త మనకి మంచి లోకాలకు తీసుకెళ్తుంది, పాపం హీన లోకాలకు తీసుకెళ్తుంది. ఏదో ఒక విధంగా ఈ చక్రంలోనే ఉంటాం, ఈ చక్రం నుంచి బయటపడము. కాబట్టి పాపము వద్దు పుణ్యం వద్దు, అటువంటి మార్గాన్ని మనకి ఈ భగవంతుడు ఇందులో మనకి ప్రసాదం చేస్తున్నాడు. ఈ పాపపుణ్యాన్ని ఇహజహాతి అంటే కేవలం కర్మయోగం వల్ల అతనికి పోతుందంటే కర్మయోగం వల్ల పోదు. కర్మయోగం నుంచి మిగతా ఆ మజిలీలన్నీ దాటుకుంటూ జ్ఞాననిష్టలోకి ప్రవేశించిన తర్వాత అతనికి ఇగో ఈ సుకృతము దుష్కృతము ఈ రెండు కూడా దాటుతాడు అనే విషయం గురించి మనకి చెప్తున్నాడు. తర్వాత ఇందులో రెండో సెంటెన్స్ ఏమిటి, తస్మాత్ యోగాయ యుజ్యస్వ. తస్మాత్ యోగాయ యుజ్యస్వ. కాబట్టి యోగాయ అంటే యోగాన్ని, యోగము కొరకు అని వస్తుంది. యోగాయ యుజ్యస్వ, యోగాయ ఆచర, యోగాన్ని ఆచరించు. యోగం అంటే ఏ యోగము, కర్మయోగాన్ని ఆచరించు. కాబట్టి అంటే ఈ విధంగా నీకు జ్ఞాన మార్గంలోకి వెళ్ళబోతున్నావు కాబట్టి ఇదో ఈ కర్మయోగాన్ని ఎంచుకో అని, కర్మయోగాన్ని చక్కగా ఆచరించు అని చెప్పారు. తర్వాత యోగ కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం అంటే ఇది మూడో సెంటెన్స్ ఇది. యోగ కర్మసు కౌశలం అంటే యోగాన్ని ఒక కుశలత్వంతో, ఒక బుద్ధి కుశలత్వంతో నువ్వు చెయ్యి, ఒక నేర్పుతోటి, ఒక చక్కటి కుశలత్వంతో యోగాన్ని అవలంబించు. ఈ యోగాన్ని నేర్పుతూ అనేటప్పుడు నేర్పు అనేది కూడా మనం రాంగ్ కనోటేషన్లో తీసుకునేటటువంటి అవకాశం ఉంది. నేర్పు అనేసరికి మనకి ఎక్స్పర్టీజ్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. చాలా దాంట్లో పనిలో నేర్పరితనము అనే ఒక అవగాహన ఉంటుంది. అటువంటి నేర్పరితనం కాదుట, అంటే ఒక పని పదే పదే చేసినట్టయితే దాంట్లో ఒక స్కిల్ ఏర్పడుతుంది. అటువంటి స్కిల్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. మరి ఏంటి కుశలత్వం అంటే ఏంటంటే, మీ బుద్ధిని ప్రవేశపెట్టి దీన్ని చక్కగా ఈ విషమమైనటువంటి ఈ కర్మని కర్మయోగంగా మలుచుకో అని చెప్తున్నాడు. అంతకుముందు కేవల కర్మ ఏం చేస్తుంది, కేవల కర్మలు పాపాన్ని పుణ్యాన్ని మీకు ఇస్తున్నాయి, అవి పాప పుణ్యాలను ఆర్జిస్తున్నాయి కేవల కర్మలు చేసినట్టయితే. కేవల కర్మలు అంటే మనం కామపూరితంగా మనం చేసేటటువంటి సమస్త కర్మలన్నీ కూడా మనకి పాపంగానే పుణ్యంగానే వస్తున్నాయి. నిషిద్ధ కర్మలు చేస్తే పాపం వస్తుంది, అదే వేద విహితమైనటువంటి కర్మలు చేసినట్టయితే పుణ్యం వస్తుంది. కాబట్టి ఇది పాపాన్ని కానీ పుణ్యా కానీ తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు మనకి పాపము లేదు పుణ్యము లేదు అటువంటి జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి మనకి ఒక నాక్తోటి మనం ఈ కర్మలు చేయాలి. ఆ నాక్ ఏమిటి, మనం ఇంతకుముందు మన యొక్క ప్రయారిటీ అంతా ఇదిగో ఈ అర్ధకామాల వెంట ఉంది, అర్ధకామాల వెంట ఉంది కాబట్టి అర్ధకామాల నుంచి ధర్మ మోక్షాల వైపుకి మళ్ళాలి. అర్ధకామాలంటే విషయ సుఖం, బాహ్యమైనటువంటి వస్తువుల మీద, తర్వాత పరిస్థితుల మీద, తర్వాత సంఘటనల మీద, మనుషుల మీద మనకి ఆ మోహం ఉన్నది. మోహం ఉంది కాబట్టి ఇక్కడే మనకి ఆనందం దొరుకుతుంది అనేటటువంటి ధోరణిలో మన జీవితం అంతా గడిచిపోతుంది కాబట్టి ఇదిగో ఇది ఇక్కడి నుంచి కొంచెం మీరు ఒక బ్రేక్ వేసి మీరు ధర్మం మోక్షం అనేటటువంటి ఈ మార్గంలోకి రండి. అయితే ఈ ఇది మొత్తం టోటల్గా మిమ్మల్ని అంటే సన్యాసం తీసుకోమని చెప్పట్లేదు. ఇందులో ఇక్కడే ఉంటూ ఇమిడియట్ యాక్షన్స్, మీ యొక్క ఈ గృహస్థ ఆశ్రమం ఏదైతే ఉందో గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరిస్తూ ఇక్కడ మీరు చేసేటటువంటి పనులు, మీరు చేసేటటువంటి భావన, ఆ పనుల్లో చేసేటటువంటి ఆ మనోభావన ఏదైతే ఉందో ఆ భావాన్ని మీరు మార్చుకున్నట్టయితే చేసే కర్మే కర్మయోగంగా మారిపోతుంది. ఇప్పుడు అర్జునుడికి యుద్ధం చేయాలి, అదే యుద్ధం కేవలం మనం లౌకికంగా ఆలోచించాడనుకోండి, లౌకికంగా చేసినట్టయితే అది పుణ్యం కానీ పాపం కానీ వస్తుంది. ఒకవేళ తప్పు ఒక రాంగ్ మార్గంలో చేసినట్టయితే అది పాపం వస్తుంది, ఒక మంచి సదుద్దేశం కోసం చేసినట్టయితే పుణ్యం వస్తుంది. ఇప్పుడు అదే చేసేటటువంటి పనిని అదంతా చేస్తూ అది కృష్ణార్పణ వస్తు అని ఆ దైవానికి అర్పిస్తూ ఎప్పుడైతే ఆ దైవానికి అర్పించాడో వచ్చిన ఫలితం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటువంటి సమస్త ఫలితం కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరించినట్టయితే మనకి ఇమీడియట్ గా కొన్ని రిజల్ట్స్ వస్తాయట. ఇమీడియట్ గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇమీడియట్ గా ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి, ఇదంతా భగవత్ ప్రసాదం కాబట్టి వచ్చినటువంటి ఆ పరిస్థితులు ఏదైనా కూడా తన తాతగారు మరణించవచ్చు, గురువుగారు మరణించవచ్చు యుద్ధంలో, ఇవన్నీ తట్టుకోలేనటువంటి వ్యవహారాలు. కానీ అవన్నీ భగవత్ ప్రసాదంగా ఎప్పుడైతే స్వీకరిస్తున్నాడో వాటి నుంచి వచ్చేటటువంటి ఆందోళన, వాటి నుంచి వచ్చేటటువంటి ఈ మనో సంక్షోభము ఇవన్నీ తొలగిపోతాయి. అంటే లోపల ఉండేటటువంటి ఈ యాంగ్జైటీ ఇదంతా కూడా ఇమీడియట్ రిజల్ట్ అనమాట. ఇమీడియట్ రిజల్ట్ మనకి ఆ లోపల ఉండేటటువంటి ఆ భారం అంతా కూడా తగ్గిపోతుంది. భారం అంతా తగ్గిపోయి మీకు మనసు తేలిక అవుతుంది. అది ఇమీడియట్గా ఉండేటటువంటి రిజల్ట్. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏమిటి, కర్మయోగంలో ఉండేటటువంటి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏమిటి అంటే, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్లో మీరు తీసుకునేటటువంటి ఆ పని, ఎటువంటి పని తీసుకుంటున్నారు, సాత్వికమైనటువంటి పని తీసుకుంటున్నారు, మీకు చాయిస్ ఉంది, తామసికమైనటువంటి పని చేయొచ్చు, పనులకు అపకారమైన పని చేయొచ్చు, లేదా కేవలం మీకే లాభించేటటువంటి పనులు చేయొచ్చు, లేదా నలుగురికి పనికొచ్చేటటువంటి పనులు చేయొచ్చు. మీరు ఇప్పుడు తీసుకునేటటువంటి పనులు, నలుగురికి పనికొచ్చేటటువంటి పనులు తీసుకోవాలి అంటే మీ మనోవైశాల్యం పెరగాలి. మామూలుగా సాధారణమైన పరిస్థితుల్లో 10 మందికి పనికొచ్చేటటువంటి పనులు మనం టేకప్ చేయం. ఇంతవరకు నాకేమిటి దీంట్లో లాభం, నా కుటుంబీకులకి ఏమిటి లాభం అనేటటువంటి వ్యవహారమే నడుస్తుంది తప్పితే 10 మందికి పనికొస్తుంది కాబట్టి ఇది నేను చేస్తాను అనేటటువంటి ధోరణి సాధారణంగా మనుషుల్లో ఉండదు. అటువంటిది ఎప్పుడైతే మనం స్వీకరించామో ఆ మనోవైశాల్యము, చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత మూడు మనకి అవి పెరుగుతాయి. అంటే ఈ అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఈ మనసంతా ఇది క్లియర్ అయిపోతున్నాడు, క్లియర్ అయిపోయి చాలా తేలికైపోయి ఈ మనసు ఇది జ్ఞానానికి, జ్ఞాన యోగ్యతకి రెడీగా ఉంటుంది. జ్ఞాన యోగ్యతకి రెడీగా ఉంటుందంటే అది సంస్కరించబడుతుంది. ఈ ఇట్లాగెవరైతే ఈ కర్మయోగాన్ని స్వీకరిస్తాడో అతని యొక్క మనస్సు సంస్కరించబడుతుంది. అతడు సంస్కృతమైనటువంటి మనిషి అవుతాడు. ఆ సంస్కృతమైన మనిషి సంసిద్ధంగా ఉంటాడు. దేనికి సంసిద్ధంగా ఉంటాడు? ఆ యోగాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు ఈ జ్ఞాన యోగాన్ని స్వీకరించడానికి ఎలా స్వీకరించాలి అంటే, ఆ జ్ఞానాన్ని స్వీకరించడానికి కేవలం పుస్తకాలు లేదా మనం మెడిటేషన్ చేసి ఇట్లాగా జ్ఞానం మనకి రాదు. జ్ఞానం కేవలం నిన్న తను ఆ భాష్యంలో చెప్పింది, ఎట్లా జ్ఞానానికి కర్మకి భేదం చెప్పింది. జ్ఞానం కేవలం మనం మీ యొక్క ఈ ఫోర్ హెడ్ చూడాలనుకోండి, ఫోర్ హెడ్ మీరు ఎంత ప్రయత్నించినా చూడలేరు. మీరు ఇలా కళ్ళతో పైకి చూస్తే తలకాయ నొప్పి వస్తున్నప్పుడే మీ ఫోర్ హెడ్ మీరు చూడలేరు. చూడాలంటే ఏం చేయాలి? ఒక అద్దాన్ని ఎదురుగుండా తెచ్చుకుని అద్దంలో చూసినట్టయితే మీ ఫోర్ హెడ్ మీకు కనిపిస్తుంది. అట్లాగే ఈ జ్ఞానం ఏం చేస్తుంది? మీరెవరో మీకు చూపిస్తుంది. మీ నిజస్థితి ఏమిటో మీకు తెలియపరుస్తుంది. కాబట్టి జ్ఞానం అనేది ఒక దర్పణం లాంటిది. మీకు ఎట్లాగైతే మీ యొక్క ఈ భౌతికమైనటువంటి ఈ శరీరం మీకు చూపిస్తుందో దర్పణం, అదేవిధంగా ఆధ్యాత్మిక దర్పణం ఈ జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల మీకు మీ యొక్క స్వస్థితి, మీ స్వరూపం ఏటో, మీ నిజస్వరూపం ఏటో మీకు తెలుస్తుంది, మిమ్మల్ని మీకు పరిచయం చేస్తోంది. ఇది మిమ్మల్ని మీకు ఎట్లా పరిచయం చేస్తుంది? రెండు కావాలంట దీంట్లో. గురుశాస్త్ర ఉపదేశేనా అని చెప్పేసి అన్నారు. గురుశాస్త్ర ఉపదేశేనా, గురువు శాస్త్రము, తర్వాత గురువు ఆ శాస్త్రాన్ని చాలా ఒడిసిపెట్టుకుని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పారు. శ్రోత్రియుడైనటువంటి ఆ గురువుని పట్టుకున్నట్టయితే మీకు ఆ విషయం చక్కగా అర్థమవుతుంది, ఆకలింపు అవుతుంది. కాబట్టి ఆ గురువుని శాస్త్రాన్ని పట్టుకున్నట్టయితే మీకు మీరెవరో తెలుస్తారు. ఇది వినా మరొక మార్గం లేదు అని చెప్పారు. అంటే కేవలం మనం పుస్తకాలు చదవడం వల్ల ఇది మనకి తెలియదు. ఎందువల్ల తెలియదండి? పుస్తకాలు ఏం చేసే పుస్తకాలు, మేము అనేక రకాల పుస్తకాలు, సెల్ఫ్ స్టడీ పుస్తకాలు అనే కదా చదవచ్చు కదా అంటే, ఈ శాస్త్రం చాలా నిగూఢమైనది. నిగూఢమైనది. ఆ గురువు ఏం చేస్తాడు? స్లోగా మిమ్మల్ని ఇగో ఈ బాహ్యమైనటువంటి భావం నుంచి ఒక స్కిమాటిక్ గా, ఒక ఒక ఫేజ్ గా, అంటే ఒక మెల్లిగా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని ఆ భావం నుంచి బయటపెట్టి, ఇదిగో ఈ స్వరూపమే మీరు, మీ యొక్క ఆనంద స్వరూపమే మీ యొక్క నిజస్వరూపము అని, ఆ ఆనందం యొక్క అసలు స్వరూపం ఏంటో అది బట్టబయలు చేస్తాడు. కాబట్టి ఈ గురువు అనేది తప్పనిసరి, శాస్త్రం అనేది తప్పనిసరి. ఈ గురుశాస్త్ర ఉపదేశేన అని చెప్పారు. గురుశాస్త్ర ఉపదేశేన అంటే గురువు గారు ఒకసారి చెప్పేసేసి వెళ్ళిపోతే చాలా అంటే అలాగలా కుదరదుట. తిరిగి మూడు స్టెప్పులు ఉన్నాయి మళ్ళీ. అంటే శ్రవణం, మనన, నిధిధ్యాసనం, మూడు స్టేజెస్ ఉన్నాయి. శ్రవణం, మనన, నిధిధ్యాసనం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తన బృహదారణ్యకంలో చెప్పింది మా మైత్రేయీ బ్రాహ్మణం. ఆ మైత్రేయీ బ్రాహ్మణంలో ఆ మైత్రేయి కాత్యాయని అని ఇద్దరు భార్యలు ఉన్నారు యాజ్ఞవల్క్యకి. ఆ ఇద్దరు భార్యలకి ఆయన ఫైనల్లో గుడ్ బై చెప్తూ ఆయన చెప్తాడు, ఇదిగో మీకు ఇంత ఇంతకాలం మనం చక్కగా అందరం కలిసి ఉన్నాం, ఇప్పుడు నాకు ఒక నిర్జనమైన ప్రదేశానికి వెళ్ళి నిధిధ్యాసనం చేయాలని కోరికగా ఉంది. ఇంకా ఈ గృహశాస్త్రం మీద నాకు ఎక్కువ మనస్సు ప్రసరించట్లేదు, కాబట్టి మీ అనుమతి ఇచ్చినట్టయితే మీ అనుమతి తీసుకుని నేను ఇక వానప్రస్థానికి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి నేను అక్కడ నిధిధ్యాసన చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి, సమస్తమైనటువంటి ఆస్తి ఉంది కదా. ఆయన చాలా ఆస్తిపరుడు, ఎందుకంటే ఆయన మనకి దాంట్లోనే వస్తుంది. జనక మహారాజు తోటి ఆయన వాదోపవాదాలు పెట్టుకుని మొత్తం ఆ పశువులు అన్నింటినీ, ఆ పశు సంపద అంతా సంపాద, అంతకుముందు కూడా ఆయన ప్రతిభా పాఠవాల చేత ఆయన చాలా సంపాదించాడు అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ ఆస్తిని అంతా మీరిద్దరూ చిరసగం పంచుకుని మీరు జీవితం చక్కగా సజావుగా సాగించండి అని చెప్తాడు. చెప్తే కాత్యాయని సరే అంటుంది, కానీ మైత్రేయి ఒప్పుకోదు. మైత్రేయి ఏమంటుంది, నువ్వు ఈ ఇంత ఆస్తినంతా, జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తినంతా తృణప్రాయంగా వదిలేస్తున్నావు అంటే నీకు ఇంతకన్నా మించినటువంటి ఆనందం ఏదో దొరుకుతుంది, ఆ ఆనందం ఏంటో నాకు తెలియాలి అని అడ్డం పడుతుంది. అడ్డం పడితే ఈ ఆనందం నీకు చెప్తా ఎప్పుడంటే, వాళ్ళు ఆ రోజుల్లో అబద్ధం ఆడేవాళ్ళు కాదు, ఏదో అబద్ధం చెప్పి తప్పించేసుకోవచ్చు కానీ అలా చెప్పలేదు. నువ్వు దీంట్లో ఆనందం దొరుకుతుందా, ఇక్కడ నువ్వు ఇచ్చేటటువంటి ఈ ఆస్తిలో నీకు అక్కడ నువ్వు బయటకు వెళ్ళి దొరికే సంపాదించుకుందాం అనుకునేటువంటి ఆనందం దీంట్లో దొరుకుతున్నట్టు దొరకదు. ఈ సంపదల్లోనూ ఇక్కడ లౌకికమైన విషయాల్లో నీకు ఆ ఆత్మ ఆనందం దొరకదు అని చెప్తాడు. సరే, ఆత్మానందం ఎట్లా దొరుకుతుంది అంటే, ఇదిగో ఈ వేదాన్ని గురువుని పట్టుకోవాలి. పట్టుకుని శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య, అరే మైత్రేయీ శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. శ్రోతవ్య అంటే శృతం, ఆ శ్రవణం చెయ్యి. శ్రవణం ఎంత చేయాలి, అది కంటిన్యూస్గా ఆ విషయం అర్థమయ్యేంత వరకు శ్రవణం చేయాలి. మంతవ్య, మంతవ్య అంటే మళ్ళీ మననం చేయాలట. మననం చేసి అంటే ఇది ఒకసారి విని ఈ క్లాస్ అవగానే చెప్పులు తొడుకుని మర్చిపోకూడదు. ఆ విషయం ఏదైతే ఉందో విషయాన్ని మళ్ళీ నలుగురితో పంచుకోవడం, లేకపోతే మనకి మనం దాన్ని పునర్విమర్శ చేసుకోవడం, ఆ చరివిత చరణం చేస్తూ ఉండాలి. దాన్ని మళ్ళీ చర్న్ చేసుకోవాలన్నమాట, దానికి మంథనం చేయాలి, మనోమంథనం చేసినట్టయితే ఈ విషయం, ఇది ఎందుకు ఇట్లా చేయాలి, ఇది కేవలం బిలీఫ్ కాదు. ఈ వేదాంతిక్ థాట్ అనేది ఒక నమ్మకము, ఒక గుడ్డి నమ్మకం లాంటిది కాదు. ఇది ఒక రియాలిటీ, ఒక సత్యము. సత్యంని ఆవిష్కరిస్తున్నాం కాబట్టి ఈ సత్యాన్ని శోధన చేసి మీరు తెలుసుకోవాలి. ఇది ఎంతవరకు నిజమని మీరే ఆలోచించండి. ఇది గుడ్డిగా నమ్మవలసిన పని లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ బ్లైండ్ బిలీఫ్. దీన్ని విన్నటువంటి విషయాన్ని మీరు ఆ మనోమథనం చేయాలి. మనోమథనం చేసినట్టయితే అది మనకి ఆ రెండో స్టేజ్ అయిపోతుంది. రెండో స్టేజ్ ఏంటి, మనకి ఈ మనస్సులో దాన్ని చరివిత చరణం చేయడం, మననం. ఆ మననం అయిపోయిన తర్వాత నిధిధ్యాసనం అని ఉంటుంది. ఆ నిధిధ్యాసనం ఏమిటది, ఈ ఆల్రెడీ మీరు బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి అనే విషయం తెలిసింది కానీ కొన్ని మనకి అడ్డంకులు వస్తూ ఉంటాయి. అడ్డంకులు ఏమిటి, నేను బ్రహ్మను అని తెలిసినా కూడా మనకి రెండు రకాల అడ్డంకులు. ఒకటి ఏంటంటే సంశయము. సంశయం అంటే ఏమో ఈయన చెప్తున్నాడు నేను బ్రహ్మనని, కానీ నాకేమీ నమ్మకం కలగట్లేదు అని సంశయం. ఎందుకు, మన జీవితంలో ఉండేటటువంటి వ్యవహారము తీరుతేనంతా కూడా ఈ బ్రహ్మ లక్షణాలకి భిన్నంగా ఉంది. బ్రహ్మ సర్వవ్యాప్తి, నేనేమో అల్పవ్యాప్తి. సోఫాను కూడా నేను గట్టిగా ఆక్యుపై చేయలేకపోతున్నాను. అక్కడ బ్రహ్మ విషయం చూస్తే మొత్తం ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన వ్యాప్తి చెందేశాడు. అటువంటి బ్రహ్మకి నాకు ఏమిటి పోలిక, ఎందుకు ఈక్వేట్ చేస్తున్నారు అని ఇటువంటి సంశయం ఒకటి వస్తుంది. ఇదేదో చెప్తున్నారు కానీ ఎంతవరకు నిజం అని ఒక డౌట్. అది మొట్టమొదటి మనకి ఆటంకము, సంశయము. రెండోది విపర్యయము అనేటటువంటి ఆటంకం వస్తుంటాయి. రెండు ఆటంకాలు వస్తాయి నిధిధ్యాసన స్టేజ్లో. ఆ నిధిధ్యాసన స్టేజ్లో ఆ రెండు ఆటంకాలు, ఒకటి సంశయము, రెండోది విపర్యయం. సంశయం అంటే ఈ విషయం తెలిసింది కానీ పూర్తి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏర్పడలేదు. ఇది ఇది చెప్తున్నది కరెక్టే అనేటటువంటి నిశ్చయం కలగలేదు. రెండోది ఒకవేళ కలిగినా కూడా విపర్యయము. విపర్యం అంటే హ్యాబిచువల్ ఫార్మేషన్. మన రోజు రొటీన్ గా మనం మన ఆలోచన విధానం ఎలా ఉందంటే ఇదిగో లౌకికమే కరెక్టు, మనం చేస్తున్నటువంటి లౌకిక విషయాలన్నీ ఇదే ఇదే నిజమా అన్నట్టుగా మనకి జీవితం జన్మాంతరాలుగా నడిచిపోతుంది. కాబట్టి ఈ హ్యాబిట్ ఏదైతే ఉందో ఆ హ్యాబిట్ మనకి అడ్డం పడుతుంది. దాన్ని విపర్యయము అంటారు. విపర్యయం అంటే మన హ్యాబిట్ ఏమిటి, ఇంతవరకు ఇదిగో ఈ దేహమే నేను, ఈ మనస్సే నేను, ఈ బుద్ధే నేను అనేటటువంటి ఈ ఆలోచనతో బాగా కూరుకుపోయినాం. కూరుకుపోయినాం కాబట్టి దీని నుంచి బయటపడి దీనికి భిన్నంగా నేను ఒకడు ఉన్నాను అనే విషయాన్ని మనకి తెలియాలి అంటే, దాన్ని అంటే ఈ హ్యాబిచువల్ ఫార్మేషన్ నుంచి బయటపడాలి అంటే దాన్ని నిధిధ్యాసనం, బ్రహ్మనిష్టలో ఉండాలి. బ్రహ్మనిష్టలు అంటే సదా బ్రహ్మభావంలో ఉండాలి. ఆ బ్రహ్మభావంలో ఉన్నట్టయితే అది మెల్లిగా ఈ విపర్యం నుంచి కూడా మీరు బయటపడి ఆ బ్రహ్మనిష్టలో ఉండి బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు అని ఈ స్కీమ్ అంతా చెప్పారు. మనకి గాఢ నిద్రలోకి వెళ్ళాం అనుకోండి, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఈ దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా ముందు మనసులో పడుకుని పోతాయి. ఇంద్రియాలు తర్వాత ఈ ఈ మనసు అన్నీ కూడా ఆత్మలో అవి శయనిస్తాయి. శయనిస్తాయి కాబట్టి ఇంద్రియాలు లేవు, తర్వాత ఈ బాహ్యమైనటువంటి దేహం లేదు, మనస్సు లేదు. ఈ మూడు మనకి పనిచేయట్లేదు. బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ ఏది కూడా ఆ సుషుప్తి అవస్థలో మనకి లేదు. అంటే నేనెవరో తెలియనటువంటి పరిస్థితి. బయట ఎటువంటి గొప్ప వ్యక్తి అయినా కూడా ఆ సుషుప్తిలో తను ఎవరో తనకు తెలియదు. కానీ ఆ సుషుప్తిలో కూడా ఒక సాక్షి ఒకటి ఉన్నది. సాక్షి ఒకటి ఉంది కాబట్టి మరుసటి రోజు మనం లేచి ఇదిగో ఆహా చక్కగా నిద్రపోయానని ఒక డిక్లరేషన్ చేస్తుంటాం. అక్కడ కూడా ఒక సాక్షిభూతంగా ఉంటుంది, ఉంది కాబట్టి మళ్ళీ మనం లేచి మరుసటి రోజు కార్యక్రమం చేయగలుగుతున్నాం. కాబట్టి ఆ సాక్షి ఏదైతే ఉందో ఆ సాక్ష్యం మీ యొక్క నిజస్వరూపము అని శాస్త్రం చెప్తోంది. ఆ సాక్షి అనేది మీ యొక్క అసలు స్వరూపము. ఆ సాక్షిలో మీకేమిటి, అక్కడ అజ్ఞాన స్థితిలో మీరు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మీరెవరో మీరు తెలియనటువంటి స్థితిలో మీరు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు బయటకు వచ్చిన తర్వాత చక్కటి నిద్ర పట్టిందండి, చాలా హాయిగా ఉందని చెప్పి చెప్తారు. అదే ఆనందాన్ని జాగ్రత్త అవస్థలో మీకు ఈ శాస్త్రం అందించే ప్రయత్నం చేస్తోంది. అంటే మీరు ఈ ఈ దేహం కాదు, ఈ మనస్సు కాదు, ఈ బుద్ధి కాదు అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి ఆ బ్రహ్మభావంలో, అంటే ఇక్కడ మనకి ఈ దేహభావం నుంచి బ్రహ్మభావానికి మనం పారాడైమ్ షిఫ్ట్ జరిగినట్టయినట్టయితే మీకు ఆనందం కరతలామలకం అవుతుంది అని శాస్త్రం చెప్పేటటువంటి బోధ. కాబట్టి ఈ శాస్త్రం చెప్పేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని ఆ దిశలో పయనించడానికి మొట్టమొదటి చెప్పు కర్మయోగము. ఈ కర్మయోగంలో మనకి ఇదిగో ఇహ సుకృత దుష్కృతే ఇహ జహాతి. ఇదిగో ఈ కర్మయోగం చేసినట్టయితే దీనికి మీకు ఫైనల్గా మీరు ఆ జ్ఞాన నిష్టలోకి వెళ్ళి ఈ పాపాన్ని పుణ్యాన్ని రెండింటినీ దాటి మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. యోగ కర్మసు కౌశలం, ఇది రెండో నిర్వచనం అని చెప్పాం. అంటే ఈ కర్మయోగం అనేది కుశలత్వంతో యోగం చేయడము. ఈ కుశలత్వం అనేది మనకి బుద్ధి కుశలత అని చెప్పాం. బుద్ధి కుశలత అనేది ఎట్లాగా మనకి ఈ రుమాలీ రోటీ చేస్తూ ఉంటారు, మీరు చూసి ఉంటారు వాటి ఇలా చప్పట్లు కొడుతూ దాన్ని గాల్లో ఎగరేస్తాడు. గాల్లో ఎగరేసేసరికి చక్కగా అది పెద్ద షేపుతో తయారయ్యి అది దాని మీద పడుతుంది. సో అదంతా నేర్పు. అటువంటి నేర్పు గురించి మనం కుశలత్వం గురించి, కుశలత్వం అంటే ఆ నేర్పు కాదు, కుశలత్వం అంటే మీరు బుద్ధిని ఉపయోగించి దీని కర్మ కేవల కర్మని కర్మ యోగంగా మలుచుకోండి. మలుచుకుని మీ ప్రయారిటీస్ మార్చుకోవాలి. ప్రయారిటీస్ మార్చుకున్నట్టయితే కర్మ కాస్త కర్మయోగం అవుతుంది, మీకు సానుకూలంగా మారుతుంది అని దీన్ని యోగము కుశలత్వంతో చేసేటటువంటి యోగము అని చెప్పారు. ఇంతకుముందు ఒక మరొక డెఫినేషన్ వచ్చిందంటే సమత్వం యోగ ఉచ్యతే. ఇది రెండో డెఫినేషన్. కర్మయోగం అంటే సమత్వము, సమత్వం అంటే జయము అపజయము రెండు సమానంగా చూడడమే కర్మయోగం అని చెప్పాం. ఇది రెండో డెఫినేషన్ ఏంటంటే కుశలత్వంతో చేయడమే యోగము. ఇప్పుడు 51వ శ్లోకం చూద్దామండి. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్ఛంత్య నామయం. ఈ శ్లోకం కర్మయోగి నుంచి జ్ఞానయోగి ఎట్లా వెళ్తాడు అని మజిలీలు ఉన్నాయని చెప్పాం కదా, ఆ మజిలీలు ఇవి డిస్క్రైబ్ చేస్తూ ఈ శ్లోకం నడుస్తుంది. అంటే కర్మయోగి నుంచి జ్ఞాన యోగ్యత, జ్ఞాన యోగ్యత నుంచి జ్ఞానం, ఇవన్నీ స్టేజెస్ ఉన్నాయి. ఈ స్టేజెస్ అన్ని ఇందులో 4 పదాలుగా చెప్పబడ్డాయి. అది ఆ విధంగా మనం ఆ మోక్షాన్ని అందుకుంటాం అని ఇందులో వస్తుంది. కర్మజం బుద్ధియుక్తాహ కర్మజ, ఇది ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇందులో ఒకటే సెంటెన్స్ ఉన్నది, అదేమిటది, కర్మజం ఫలం త్యక్త్వా, కర్మజం ఫలం త్యక్త్వా మనీషిణః బుద్ధియుక్త జన్మబంధ వినిర్ముక్తాః అనామయం పదం గచ్ఛంతి. అనామయం పదం గచ్ఛంతి. కర్మజం ఫలం త్యక్త్వా, కర్మజం అంటే కర్మ నుంచి ఉత్పత్తి అయినటువంటి, జం అంటే పుట్టడం అనమాట, కర్మజం అంటే కర్మ నుంచి ఉత్పత్తి అయినటువంటి ఫలము అంటే కర్మఫలము. ఆ కర్మఫలాన్ని త్యక్త్వా, త్యక్త్వ అంటే వదిలిపెట్టి, త్యక్త్వ అంటే కర్మఫలాన్ని ఎవరూ వదిలిపెట్టలేరు. కర్మఫలాన్ని అవి మీరు వద్దనా మీరు కావాలన్నా కూడా వచ్చి పడతాయి. కాబట్టి కర్మఫలం త్యక్త్వ అంటే కర్మఫలాలు మీద అదిగో ఇది ఇలాగే ఉండాలి అనేటటువంటి ఆ గట్టిగా ఆ విషయం మీద ఎవరైతే ఆలోచన పెట్టుకుంటారో అటువంటి ఆలోచనలు వదిలివేసి ఎటువంటి కర్మైనా కూడా, ఎటువంటి కర్మ ఫలమైనా కూడా అది ఈశ్వర ప్రసాదము అని ఆ ప్రసాద బుద్ధితో స్వీకరించడమే కర్మఫలం త్యక్త్వా అంటే. కర్మఫలాల్ని మనల్ని మన చక్కగా స్వీకరించడం, అది ప్రసాద బుద్ధితో స్వీకరించడాన్ని కర్మఫలం త్యక్త్వా అని చెప్పేసి అన్నారు. మనీషిణః, మనీషిణః, మనీషిణః అంటే మనిషి అని తెలుసు మనకి. మనీషి, షీ దీర్ఘం పెడితే మనీష అంటే జ్ఞానం. మనీషా పంచకం అని భగవత్పాదులు 5 శ్లోకాలతో చక్కటి మనకి ప్రకరణ గ్రంథాన్ని ఇచ్చారు. 5 శ్లోకాల్లో మనకి జ్ఞానం అంటే ఏంటో చెప్తారన్న మనీషా పంచకం అంటే జ్ఞాని. మనీషిణః అంటే జ్ఞాని అంటే ఈ విధంగా కర్మ ఫలాల్ని అతను వాటి మీద ఎక్కువ మక్కువ చూపించకుండా, ఆ కర్మఫలాలు ఇలాగే రావాలనే విషయాన్ని పెట్టుకోకుండా కర్మఫలాలని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించేటటువంటి మనసు కలవాడై మనీషిణః, మనీషిణః అంటే జ్ఞానిట. ఎట్లా జ్ఞానం అవుతాడు? బుద్ధియుక్తాహ, బుద్ధియుక్తాహ అంటే బుద్ధితో కూడి అంటే ఇక్కడ బుద్ధి అనేది మనం బుద్ధియోగం అంటే ఏం చెప్పుకున్నాం, కర్మయోగం అని చెప్పుకున్నాం. అంటే కర్మయోగాన్ని అవలంబించి కర్మయోగం ద్వారా అతను జ్ఞాన అయ్యాట, కర్మయోగం ద్వారా జ్ఞాన అయ్యాడు. ఒక్కొక్క పదం తీసుకుని దాన్ని మొత్తం ఈ చైన్ బిల్డ్ చేయాలి దీంట్లో. కర్మజం ఫలం త్యక్త్వ బుద్ధియుక్త అంటే ఈ కర్మ అంతకుముందు కేవలం కర్మలు మనం చేసేటప్పుడు ఇగో ఈ పని ఇట్లాగే జరగాలి, అది మనకి సానుకూలంగా లేకపోతే మనం తలడిల్లిపోయేవాళ్ళం. ఇప్పుడు ఇదంతా ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నాం కాబట్టి మనకి అనాయాసంగా మనం కర్మఫలాల్ని స్వీకరిస్తాం, అదే కర్మఫలం త్యక్త్వ అంటే. ఆ విధంగా మనం కర్మఫలాన్ని స్వీకరించి మనం ఏం చేస్తున్నాం, ఈ కర్మయోగాన్ని ఆచరించాం. కర్మయోగాన్ని ఆచరించినప్పుడు మనకి ఇగో చిత్త వైశాల్యము, చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఇదంతా ఏర్పడింది. ఏర్పడినప్పుడు జ్ఞాన యోగ్యత ఏర్పడింది. జ్ఞాన యోగ్యత తర్వాత జ్ఞాని అంటే జ్ఞానాన్ని సంపాదించి, గురువుని జ్ఞానాన్ని సంపాదించి, గురువు ద్వారా గురుముఖేన ఆ జ్ఞానాన్ని సంపాదించి, ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదించామో ఆ జ్ఞాన నిష్టలో ఉన్నప్పుడు అతడు మనీషి అవుతాడు. మనీషిణః అటువంటి మనిషికి, ఆ జ్ఞానికి ఏమవుతుందట, జన్మబంధ వినిర్ముక్తాహ అంటున్నాడు. జన్మబంధ వినిర్ముక్తాహ, జన్మబంధ వినిర్ముక్త అంటే జన్మ వచ్చేటటువంటి బంధం, ఆ బంధాలన్నీ అతను తొలగించుకున్నాడు, బంధ విముక్తుడయ్యాడు. ఆ సంఖ్యలు తెగిపోయాట, ఈ జన్మకి సంబంధించినటువంటి సంఖ్యలు మాత్రం అతను లేకుండా అవన్నీ వాటి నుంచి బయటపడ్డాడు. ఈ సంఖ్యల నుంచి ఎట్లా బయటపడతాడంటే రెండు రకాలుగా బయటపడతాడట. రెండు రకాలుగా అంటే జీవించేటప్పుడు సంఖ్యలు ఒకలాగా ఉంటాయి, ఆ తర్వాత మరణించిన తర్వాత సంఖ్యలు మరొకలాగా ఉంటాయి. ఈ సంఖ్యలు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. జీవించినప్పుడు సంఖ్యలు ఏమిటి, రాగము అనేటటువంటి బంధం ఒకటి ఉంటుంది ప్రతివాడికి. ఒక మానవుడిగా ఉన్నప్పుడు అతనికి ఆ రాగము అనేటటువంటిది ఏం చేస్తుంది, మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం, రాగం అనేది ఏం చేస్తుంది, శోకంలోకి దింపుతుంది. ఏదైనా ఒక విషయం మీద గట్టిగా మనకి అనురాగం ఏర్పడినప్పుడు, ఒక వస్తువు కానీ ఒక సంఘటన కానీ ఒక మనిషి కానీ ఏదైనా విషయం మీద ఎక్కువ మనకి రాగం ఏర్పడినప్పుడు, ఆ వస్తువు మన దగ్గర లేదు, వస్తువు మనకి అనుకూలంగా లేదు, అలాంటప్పుడు మనకేమవుతుంది, దాని మీద శోకం ఏర్పడు. ఎందుకు అట్లా అనుకూలంగా ఉండదు, ఏది ఇక్కడ మనకి పెర్మనెంట్గా ఈ విధంగా పనిచేయాలనేటటువంటి వ్యవస్థ లేదు, అంతా ఆగమాపాయి, వస్తాయి పెళ్ళిపోతూ ఉంటాయి. వాటి వ్యవహార తీరు తెనులు కూడా మన చెప్పు చేతల్లో లేవు, అంతా ఫ్రీ విల్ ప్లస్ ఫేట్ అని అనుకున్నాం కదా. కాబట్టి మన కర్మఫలాలు బట్టి ఇక్కడ వ్యవహారం అంతా నడుస్తుంది. అందుకని ఈ రాగము అనేది ఏం చేస్తుంది, ఆ విషయం తెలియకపోవడం వల్ల వాటి మీద ఇగో ఇది ఇలాగే జరగాలి, దీనికి భిన్నంగా జరిగిందంటే నాకు ఇష్టంగా ఉండదు అని ఆ విషయం ఎప్పుడైతే సరిగ్గా అవగాహన లేదో అటువంటి వ్యక్తికి రాగం కాస్త శోకంలోకి దింపుతుంది. ఆ శోకం ఏం చేస్తుంది, శోకం మోహంలోకి దింపుతుంది. రాగము, శోకము, మోహము, ఈ మొత్తం ఈ మూడు కలిపి దీన్ని బంధము అంటారు. ఇది మనిషిని బంధిస్తుందిట. ఈ మోహం వల్ల మనకేంటి వచ్చేటటువంటి అనర్థం, ధర్మం అధర్మంగా కనిపిస్తుంది, అధర్మం ధర్మంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మన మోహం డెల్యూషన్ వచ్చిందో, ఆ మోహం వల్ల మనకి మంచి చెడుగా కనిపిస్తూ ఉంటుంది, చెడు మంచిగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకంతా తలకిందుల వ్యవహారం నడుస్తూ ఉంటుంది అన్నమాట. మనం అంతా తప్పులు చేసేస్తూ ఉంటాం కానీ దాన్ని సమర్థించేసుకుంటూ ఉంటాం, సమర్థించుకుని ఇది మా నలుగురు చేస్తున్నారండి, నేను ఒక్కనే చేయటలేదంటాం పైగా. కాబట్టి ఈ విధమైనటువంటి విషయం ఎందువల్ల జరుగుతుందంటే, రాగం నుంచి మొదలుపెట్టి శోకము, శోకం నుంచి మోహం, ఇది ఒక బంధము. ఈ బంధం ఎప్పుడు వస్తుంది, ప్రస్తుతం మనం జీవితకాలంలో ఈ బంధం ఉంటుంది. ఈ బంధం నుంచి బయటపడతాడట, ఈ బంధం నుంచి, రాగం నుంచి తను బయటపడతాడు. రాగం నుంచి ఎట్లా బయటపడతాడు, ఎలా బయటపడతాడంటే, ఇదిగో నేను ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం అంతా కూడా ఒక పాత్ర నిర్వహణ, నేను ఒక పాత్రని నిర్వహిస్తున్నా, కేవలం రోల్ ప్లే మాత్రమే, రోల్ ప్లే మాత్రమే అనుకుని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ రాగం ఉండదు. ఇక్కడ ఉండేటటువంటి నేను తండ్రిగా కానీ, ఒక గురువుగా కానీ, ఒక స్నేహితుడిగా కానీ, మరొక వ్యవస్థలో కానీ, ఒక అధికారిగా కానీ, ఏది చేసినా కూడా అదొక పాత్ర నిర్వహణే అని ఆ విషయం గట్టిగా తెలుసుకున్నట్టయితే ఆ రాగం అనేది ఏర్పడదు. కేవలం విధి నిర్వహణ వరకే ఆ పాత్ర ఉంటుంది, తప్పితే దాంట్లో ఆ రాగం అనేది ఉండదు. ఎప్పుడైతే రాగం లేదో శోకం లేదు, శోకం లేదో మోహం లేదు. ఈ విధంగా మనం ఇక్కడ ఉండేటటువంటి బంధాల సంఖ్యలు మనకి విముక్తి వస్తాయి. ఇక్కడ సంఖ్యలు విముక్తి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే మనం ఈ బ్రహ్మనిష్టలో, అంటే ఈ ఆత్మ నిష్టలో ఉన్నామో, ఆత్మ ఆనందాన్ని సంపాదిస్తున్నామో, ఆత్మానందంలో ఉండేవాడికి ఇక్కడ ఉండేటటువంటి ఈ కార్యకలాపాలకి పాపము రాదు, పుణ్యము రాదు. ఆ పాపపుణ్యాలు జనరేట్ అవ్వవు, జనరేట్ అవ్వవు కాబట్టి అతనికి ఉత్తర జన్మలు లేవు. విదేహ ముక్తి అంటే ఈ చైన్ ఉంది కదా, పునరపి జన్మం పునరపి మరణం అనేటటువంటి చైన్, ఆ చైన్ ఆగిపోతుంది. ఆగిపోయి అతనికి ఆ మరణాంతరం మళ్ళీ పునర్జన్మ ఉండదు. ఆ విధంగా జన్మ బంధ విముక్తాహ, జన్మ బంధ విముక్తాహ అంటే జీవన్ముక్తి వస్తుంది, విదేహముక్తి వస్తుంది. ఇది మనకి అద్వైతంలో ఉండేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్. అద్వైతంలో మిగతా విషయాల్లో విశిష్టాద్వైతము, ద్వైతంలో మనకేం చెప్తారంటే, మనకి మరణాంతరం మీకు ఆ స్వర్గలోక ప్రాప్తి లేదా వైకుంఠ ప్రాప్తి అవి వస్తాయని చెప్తారు. ఆ మరణించిన తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఇప్పుడే మనం ఇక్కడ ఉండగా మనం జీవిస్తున్నంతకాలం ఆనందంగా ఉండండి అనే విషయం అద్వైతంలో మీకు తెలుస్తుంది. అలా జీవన్ముక్తుడైన తర్వాత ఏమవుతుందట, అనామయం పదం హి గచ్చంతి, అనామయం హి పదం పదం గచ్చంతి. అతడు ఆ పరమ పదాన్ని చేరుకుంటాట. పరమ పదాన్ని అంటే ఆ మోక్షాన్ని, అయ్యో అతను నేనే బ్రహ్మని అనేటటువంటి అంతిమ లక్ష్యాన్ని అతను సంపాదిస్తాడు. అనామయం, అనామయం అంటే దుఃఖరహితమైనటువంటి, ఎటువంటి దుఃఖము లేనటువంటి, ఆత్యంతిక ఆనందాన్ని అందించేటటువంటి ఆ పదాన్ని అతను అందుకుంటాడు. గచ్చంతి అంటే అందుకుంటాడు. ఇక్కడ గచ్చంతి అంటే నిజంగా అక్కడికి ఏదో మోక్షం అంటే ఓ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్తాడని కాదు. ఇది ఆల్రెడీ మనకి ఆ మోక్షం అనేది సిద్ధం, సిద్ధ వస్తువు, అది తెలుసుకోవడమే తరువాయి. సో ప్రాప్తస్య ప్రాప్తము, ఆల్రెడీ ఉన్న వస్తువునే మనం తెలుసుకోవడం అనమాట. అక్కడ తాడున్నది, తాడును మనం ఇంతవరకు పాము అనుకుంటున్నాం. రెండు వస్తువులు లేవు, తాడు పాము అని రెండు వస్తువులు లేవు. ఏదో ఇది కరెక్టే అది కరెక్టే అనడానికి లేదు. మనకి ఎట్లా ఉంటుందంటే సత్యము అనేది ఒకటే, తాడో పాము ఏదో ఒకటే ఇక్కడ నిజం. అంతేగాని తాడు కరెక్టు పాము కరెక్ట్ అని రెండు నిజాలు లేవు. కాబట్టి మనకి ఎప్పుడు అని జనరేస్తుంది, ఆ భ్రాంతిలో ఉన్నంత వరకు మీకు తాడు కాదు ఇది పామే అనుకుంటారు. ఆ భ్రాంతి నుంచి బయటపడిన ఉత్తరక్షణం అక్కడ తాడు మాత్రమే ఉంది అని ఆ విధంగా మీకు ఆ నిజం తెలిసినప్పుడు, నేను దేహాన్ని కాదు, నేను మా మైండ్ని కాదు, నేను నీ బుద్ధిని కాదు అని ఆ నిజస్వరూపం ఎప్పుడైతే తెలిసిందో దాని నుంచి మీరు బయటపడతారు. బయటపడి ఇక మీ స్వరూపం అయినటువంటి ఆత్మలో, ఆత్మనిష్టలోనే మీరు ఉంటారు. ఆ విధంగా మీకు ఆ పదం ఏంటంటే అనామయం. ఆత్మ అనేదానికి ఎటువంటి దుఃఖం లేదు. ఈ దుఃఖం అనేది ఇగో ఈ శరీరంతో మనం లింక్ పెట్టుకున్నప్పుడే, దీని మీద రాగం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు శోకము. శరీరం మీద రాగం ఏర్పడితే శోకము, దుఃఖము, తర్వాత మనకి మోహము, ఇవన్నీ వస్తున్నాయి. ఈ శోకం నుంచి బయటపడాలి అంటే ఇక ఆత్మనిష్టలో మీరు ఉండాలి. అనామయం పదం గచ్చంతి. అనామయం పదం గచ్చంతి అంటే దుఃఖరాహిత్యం అనేటువంటి ఆ మోక్షాన్ని మీరు అందుకుంటారు అని ఈ విధంగా మనకి ఆ మొత్తం మజిలీలన్నీ ఈ శ్లోకం చెప్పింది. కర్మయోగం నుంచి ఆ జ్ఞానయోగిగా ఎట్లా మారతారు, మారినప్పుడు మీకు జీవన్ముక్తి, తర్వాత విదేహముక్తి ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని మొత్తం ఇదన్నీ ఆ మజిలీలన్నీ చూపించింది అనమాట. తర్వాత నెక్స్ట్ శ్లోకం చదువుదామండి. ఇందులో రెండు వాక్యాలున్నాయి. యదా తే బుద్ధిః మోహకలిలం వ్యతితరిష్యతి. యదా తే బుద్ధిః మోహకలిలం వ్యతితరిష్యతి. తే అంటే నీకు బుద్ధిః, బుద్ధిః అంటే ఇగో ఈ కర్మయోగం చేయడం వల్ల. మోహకలిలం, మోహకలిలం అంటే మోహం అనేటటువంటి కల్మషం. మనకి ఈ మైండ్లో ఒక ఇంప్యూరిటీ ఏర్పడింది ఇంతకుముందు, అంటే కేవలం కర్మ చేసేటప్పుడు, లౌకికంగా ఉండేటప్పుడు, ఈ శాస్త్రం తెలియనప్పుడు మనకి మైండ్లో కొంత ఈ ఇంప్యూరిటీ ఉంది. ఇంప్యూరిటీ అంటే కల్మషం. ఆ కల్మషం అంటే మోహం అనేటటువంటి కల్మషం. ఇంకో ఇది వీడు నావాడు, ఇక్కడ మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయాలి. వేరే బయట వాళ్ళైతే ఒక ట్రీట్మెంటు, మన వాళ్ళైతే ఒక ట్రీట్మెంటు. ఈ విధమైనటువంటి మోహం ఏదైతే ఉందో ఆ మోహం అనేది ఒక కల్మషం అని చెప్తోంది శాస్త్రం. ఈ మోహ కలిలం నుంచి వ్యతితరిష్యతి దాటుతట. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా, సమస్త జీవరాశి కూడా నేనే, నాకన్నా భిన్నంగా లేదు అనేటటువంటి ఆ ఆత్మనిష్టలో ఎప్పుడైతే ఉన్నాడో అతడికి ఈ మోహం అనేది లేదు. మోహ కలిలాన్ని దాటాడు, మోహం అనేటటువంటి కల్మషాన్ని అతను దాటాడు. యదా తే బుద్ధి, బుద్ధి చేత మోహ కలిలం వ్యతితరిష్యతి. ఈ మోహం అనేటటువంటి ఈ కల్మషాన్ని దాటుతారు. దాటినట్టయితే తదా, యదా వస్తే తదా రావాలి. తదా నిర్వేదం, నిర్వేదం అంటే ఒక విధమైనటువంటి వైరాగ్యం ఏర్పడుతుందిట. ఈ దేని మీద వైరాగ్యం వస్తుంది? శ్రోతవ్యస్య శృతస్య చ గంతాసి. ఈ వైరాగ్యం చేత శ్రోతవ్యస్య శృతస్య చ గంతాసి. శ్రోతవ్యస్య శృతస్య చ అంటే ఈ విన్నదాన్ని, వినేదాన్ని, వాటి విషయాల మీద వైరాగ్యం వచ్చి దాన్ని ఆ విషయాల నుంచి బయటపడతాడు. వినేదాన్ని వినేదాన్ని అంటే ఏమిటిది, ఈ స్క్రిప్చర్స్ అంటే మనకి వేదంలో చెప్పేటటువంటి సమస్తమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే వేద పూర్వం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. వేదంలో రెండు భాగాలు ఉంటాయి, వేద అంతము, వేద పూర్వము. వేద పూర్వంలో మనకి చక్కగా మనని అట్రాక్ట్ చేసేటట్టుగా రకరకాలైనటువంటి విధి విధానాలు చెప్పబడతాయి. ఇంకో ఈ వ్రతం చేసినట్టయితే మీకు ఈ ఆనందం వస్తుంది, ఇంకో మీకు ఈ సంపద రావాలంటే ఈ యజ్ఞం చేయండి, ఈ యాగం చేయండి అని ఆ విధంగా మనకి సమస్తమైనటువంటి యజ్ఞ యాగాదులన్నీ చెప్పబడ్డాయి. అందులో చెప్పబడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా శ్రోతవ్యస అంటే వేదం చెప్పేటటువంటి ఈ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అట్రాక్షన్స్ అన్ని. అంతవరకు ఏంటి, లౌకికుడుగా ఉన్నప్పుడు అదే పరమావధానట్టుగా ఉన్నాడు, ఉండి ఇదిగో నాకు ఇది కావాలి వెంటనే, ఇదిగో ఇది ఇది చేయాలి అని వాటిని అన్నింటినీ ఆ లౌకికంగా ఆ మనకి ఒక కాముకత్వంతో చేస్తున్నాడు. అట్లాగే తను అనుభవంలో కొన్ని ఉంటాయి, అనుభవంలో అంటే ఈ బాహ్యమైనటువంటి విషయాల్లో దీంట్లో ఆనందం ఉంది అని, ఇగో పలానా చోటకి వెళ్తే నాకు ఆనందం వస్తుంది, లేకపోతే తీర్థయాత్ర చేస్తే ఆనందం వస్తుంది, పలానా చోటకి వెళ్తే ఆనందం వస్తుంది, పలానా మనిషి దగ్గరికి వెళ్తే ఆనందం వస్తుంది అని, ఇదంతా మనకి అనుభవంలో దొరికేటటువంటి ఆనందం. శాస్త్రం చెప్పేది ఇగో యజ్ఞయాగాదులన్నీ చేయండి, చేసి వీటిలో మీరు మీ కోరికలన్నీ తీర్చుకోండి. ఈ రెండు మనకి ప్రతిబంధకాలే. ఈ రెండు ఎందుకు ప్రతిబంధకాలు, మనం ఆ కర్మయోగంలోకి ఎంటర్ అవ్వలేం. ఇది ఎప్పుడు ఎంతసేపు నేను నా వాళ్ళు నా సంపద అని ఆ మొత్తం చుట్టూ ఒక బోర్డర్ గీసేసి ఆ బోర్డర్లో కూర్చోబెడుతుంది, ఒక చట్రంలో కూర్చోబెట్టేస్తుంది కాబట్టి దాని నుంచి బయటపడి మన ఈ వ్యక్తి వికాసానికి అది అడ్డుపడుతుంది. అంటే ఈ మానసిక ఈ వైశాల్యానికి, ఈ చిత్త వైశాల్యానికి ఇది అడ్డుపడుతుంది. కాబట్టి ఇది పెరగాలి, ఇది బాగా ఎదిగి మన ఈ చిత్తశుద్ధి కలగాలంటే ఇగో ఈ కర్మ కేవల కర్మ నుంచి బయటపడి, అంటే శృతస్య శ్రోతవ్యస్య ఈ రెండింటి నుంచి బయటపడి ఎతి తరిష్యతని గంతాసి అని చెప్పారు. గంతాసి అంటే వాటి నుంచి అతడు నిర్వేదం, వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు, వాటి వల్ల అసలు ఆనందం లేదు. అసలు ఆనందం ఎక్కడుంది, నాలోనే ఉంది, నేనే ఆనందాన్ని అనే ఆ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈ బయట విషయాలు ఏవి అతన్ని ఆనందపరచట్లేదు, అతన్ని అట్రాక్ట్ చేయట్లేదు. కాబట్టి ఆ నిర్వేదం ఎప్పుడైతే వచ్చిందో, నిర్వేదం వల్ల ఈ శాస్త్రం చెప్పేటటువంటి ఈ కర్మల నుంచి బయటపడ్డాట. బయటపడి అతడు ఇగో ఈ మోహకలీలాల నుంచి బయటపడ్డాడు అని ఈ శ్లోకం వస్తుంది. ఇది అంటే ఈ కర్మల వల్ల మనకేమొస్తుంది, ఒక కర్మ నుంచి ఇంకో కర్మ, ఇంకో కర్మ నుంచి ఇంకో కర్మ, కర్మల్లోకి దింపేస్తూ ఉంటుంది. మనకి ఏదో ఒక ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అంటే మనకి ఆ మైండ్ అంత భారంగా ఉంటుందన్నమాట. ఆ భారంగా ఉంటే దానికి సొల్యూషన్ ఏమిటి, మామూలుగా ఏదైనా ఒక వ్యక్తి మనకి భారంగా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని పంపించేయడం లేకపోతే ఆ వ్యక్తి దూరంగా ఉండడం చేయొచ్చు. ఒక ప్రదేశం మీకు భారంగా ఉంది, ఆ ప్రదేశం నుంచి మీరు ఇంకో ప్రదేశంకి వెళ్ళిపోవచ్చు. ఒక వస్తువు మీకు భారంగా ఉంది, ఆ వస్తువుని వదిలించుకోవచ్చు, లేదా వస్తువు నుంచి మీరు దూరం అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి వీటికి పరిష్కారం ఉంది. కానీ మీ మనస్సే మీకు భారం అయితే, మీ మనస్సును ఎక్కడ వేరే చోట పెట్టడానికి అవసరం, అది పాసిబుల్ కాదు. మానస సరోవరం వెళ్ళినా కూడా ఈ మనస్సు మీకు కూడా వస్తుంది. కాబట్టి ఈ మనస్సు, భారమైన మనస్సుని తేలిక చేయాలి. తేలిక చేయాలి అంటే ఒకటే మనకి పరిష్కారం, కర్మయోగం అనేది ఒకటే దీనికి మందు. కేవల కర్మ నుంచి కర్మయోగంలోకి మీరు ఎప్పుడైతే మీరు ప్రవేశించారో, మీకు ఈ భారవంతమైన మనస్సు తేలికైపోయి మీకు ఆనందాన్ని ఇవ్వడం మొదలుపెడుతూ ఉంటుంది. తర్వాత శ్లోకం అండి, 53వ శ్లోకం. శృతి
విప్రతిపన్నాతే
యదాస్తాస్యతి నిశ్చలా సమాదావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. ఇందులో రెండు వాక్యాలు ఉన్నాయి. మొదటి వాక్యం, యదాతే శృతి విప్రతిపన్నా బుద్ధిః సమాధౌ నిశ్చల అచల స్థాస్యతి. రెండో సెంటెన్స్, తదా త్వం యోగం అవాప్స్యసి. రెండో వాక్యం, తదా త్వం యోగం అవాప్స్యసి. మొదటి ఈ వాక్యంలో ఉంది, యదా తే శృతి విప్రతిపన్న. శృతి విప్రతిపన్న అంటే ఈ శృతిలో చెప్పేటటువంటి సమస్త కర్మలు కూడా మనని విచలితులను చేసేస్తూ ఉంటుంటా, మనని బాగా అట్రాక్ట్ చేసి ఇగో ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అని ఈ కేవలం లౌకికంగా ఈ ఈ కర్మలన్నీ కూడా మనని వాటి నుంచి దూరం జరగకుండా జాగ్రత్తగా ఆ చట్రంలోనే కూర్చోబెడుతుంది. శృతి విప్రతిపన్న అంటే విచలితుడిని చేసేస్తుంది. అటువంటి ఆ మనస్సుని మనం ఏం చేయాలట, సమాధౌ. సమాధౌ అంటే బుద్ధి సమాధౌ. ఇగో ఈ మనస్సుని, బుద్ధి అంటే మీ మనస్సుని సమాధౌ, సమాధౌ అంటే ఆత్మలో స్థాస్యసి, ఆత్మలోనే దాన్ని నిలబెట్టాలి. ఆత్మలో అంటే తన యొక్క స్వరూపంలోకి తీసుకువెళ్ళాలి. ఇంతవరకు ఏం చేస్తుంది ఈ మనస్సు, భారవంతం ఎందుకు అవుతుంది, ఇగో ఈ లోకల్గా ఉండేటటువంటి విషయాల్లో ఆనందం ఉంది అని అక్కడ ఆ మనస్సు ప్రసరిస్తూ వీటిలోనే నాకు ఆనందం అని ఎప్పుడైతే అనుకుందో, ఇది ఆ వస్తువుల వెంట, మనుషుల వెంట, సంఘటనల వెంట పరుగులు పెట్టి వాటిలో ఆనందం దొరికినట్టుగా దొరికి జారిపోతుంది. కాబట్టి అక్కడ ఆనందం లేదని ఎప్పుడైతే తెలిసిందో, ఈ కర్మలు, ఈ శృతి చెప్పేటటువంటి ఈ కర్మల్లో మనకి ఆసక్తి లేక వాటి నుంచి విచలితుడు కాకుండా ఈ బుద్ధిని ఆత్మలో ప్రవేశపెట్టాడు. ఆత్మలో ఎప్పుడైతే స్థాస్యసి అంటే ఆత్మలోనే ప్రవేశపెట్టాడు, ఆత్మలో దాన్ని తిష్టతి అని అనమాట. ఆత్మలో ఎలా పెట్టాట, నిశ్చలాతిష్టతి. నిశ్చలాతిష్టతి అంటే ఎటువంటి చలనం లేకుండా దాన్ని స్థిరంగా అక్కడ పెట్టాడనమాట. నిశ్చలాతిష్టతి. ఇంకోటి ఏమంటున్నాడు, అచలాతిష్టతి. అచల అంటే కూడా అది దాని దానిలో ఎటువంటి మూమెంట్ లేకుండా స్థిరంగా అది ఆత్మలో పెట్టాడు. ఈ నిశ్చల అచల అనేది రెండూ ఒకటే, నిశ్చలాన్న అచలాన్న ఒకటే. మరి రెండు పదాలు ఎందుకు వాడారండి అంటే, మనకి ఆత్మలో నేనే ఆత్మని అని ఆత్మ నిష్ఠలో ఉండడానికి రెండు ప్రధానమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రెండు ప్రధానమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. ఒకట మొట్టమొదటి అడ్డంకం ఏంటి, ఇగో నేను నేను ఆత్మని అంటున్నారు, నాకేమో నిజంగా అనిపించట్లేదు నేను దేహాన్ని. ఎందుకంటే దేహంలో ఏమాత్రం ఒక టెంపరేచర్ పెరిగినా ఇంకోటి ప్రాబ్లం వచ్చినా నాకు ఆ బాధ నాకు బాగా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇక్కడ శాస్త్రము నేను ఇగో దేహాన్ని కాదంటోంది అని ఒక సంశయం. ఇది మొట్టమొదటి మనకి అడ్డంకి, ఆటంకం. రెండో ఆటంకం ఏంటి, మనకి రొటీన్గా మనకి వ్యవహారం ఎట్లా నడుస్తుంది, నేనే దేహాన్ని నేనే మనస్సుని అనేటటువంటి వ్యవహారం, హ్యాబిచువల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఆ హ్యాబిచువల్ ఫార్మేషన్, ది బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్, నేనే దేహాన్ని నేనే మనస్సుని నేనే బుద్ధిని, దేహేంద్రియ మనోబుద్ధులని నేను అని ఆ విధంగా అది ఆ విపర్యయము, సంశయము విపర్యము రెండు మనకి అడ్డం పడుతూ ఉంటాయి. ఈ సంశయం నుంచి బయటపడ్డాట, సంశయం నుంచి బయటపడి నేను ఇగో నేను దేహాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను బుద్ధిని కాదు. ఎట్లా ఎలా చెప్పగలరు నేను దేహాన్ని కాదు మనస్సుని కాదు బుద్ధిని కాదు అని ఎలా చెప్తారు? రోజు తెలుస్తుంది మనకి ఆ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు దేహం లేదు మనస్సు లేదు బుద్ధి లేదు, స్టిల్ ఐఎమ్ దేర్. చక్కగా ఇంటాక్ట్గా ఉన్నాను, మళ్ళీ దేహంలో ప్రవేశించి ఇగో దేహాన్ని మనస్సుని అని చెప్పి వ్యవహారం చేస్తున్నాను. అక్కడ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాను, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నాకు ఇగో ఈ ఆయిల్ ఫేసు ఇదంతా, ఈ బాధ ఇదంతా మళ్ళీ మొదలైపోయింది. కాబట్టి నా నిజస్థితి ఏదైతే ఉందో ఆ నిజస్థితిలో నాకు దేహము లేదు బుద్ధి లేదు మనస్సు లేదు, కాబట్టి నేను దేహేంద్రియ మనోబుద్ధులకి అతీతంగా ఉన్నాను అనే విషయం మనకి రోజు ఒక ఒక స్క్రీన్ ప్లే లాగా మనకు చూపిస్తున్నాడు భగవంతుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా మనకి ఆ సుషుప్తి అనేది ఒకటి ఇచ్చి చూపిస్తున్నాడు భగవంతుడు మనకి ఆ విషయం సంశయం పోవడానికి. సో ఆ సంశయ నివృత్తి అయింది. నిశ్చల అంటే నిశ్చల అనే పదంలో సంశయ నివృత్తి కలిగింది. అచల, అచల అంటే విపర్యయం. ఆ హ్యాబిచువల్ ఫార్మేషన్ నుంచి బయటపడ్డాట. హ్యాబిచువల్ ఫార్మేషన్ నుంచి ఎప్పుడు ఎట్లా బయటపడతాడు, 24/7 ఇగో మనకి ఎప్పుడు లీజర్ దొరికినా నేను ఆత్మని అని, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఆత్మని, ఆత్మకి ఈ ప్రాబ్లం ఉందా అని ఆ షిఫ్ట్ జరగాలి. మెంటల్ షిఫ్ట్ ఎప్పుడైతే జరిగిందో మనకి మీకు ఈ స్లోగా అంటే ఆ బ్రహ్మభావంలో ఉండడం మొదలుపెట్టినట్టయితే అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా మీకు ఆత్మనిష్ట మొదలవుతుంది. నిధిధ్యాసనం అంటారు. ఆ నిధిధ్యాసనం వల్ల ఈ విపర్యయం కూడా మనకి అడ్డంకి రావటం లేదు. నిశ్చల అచల తిష్టతి, ఆత్మని తిష్టతి, ఆత్మలో ఉంది. తదా సో ఆ విధంగా త్వం యోగం అవాప్స్యసి, ఆ విధంగా నువ్వు ఈ కర్మయోగాన్ని జ్ఞానయోగం, ఇక్కడ యోగం అంటే జ్ఞానయోగం, జ్ఞానయోగాన్ని అవాప్సిసి, ఆ జ్ఞానయోగాన్ని నువ్వు అందుకో పొందుము అన్నట్టుగా చెప్తున్నారు. ఇదంతా చెప్పిన తర్వాత ఈ భగవంతుడు చక్కగా బోధంతా చేశాడు. బోధంతా చేసిన తర్వాత మామూలుగా మనకి ఇదంతా ఇట్ ఇస్ నాట్ ఏ బిలీఫ్ అని చెప్పాం కదా, ఇట్ ఇస్ నాట్ ఏ బిలీఫ్ సిస్టమ్, ఇదే గుడ్డి నమ్మకం కాదు. కాబట్టి దీంట్లో మనకి ఇదంతా చెప్పినప్పుడు ఆ వినే శ్రోతకి అనేక రకాలైనటువంటి డౌట్లు రావచ్చు, ఆ సంశయాలు రావచ్చు. కాబట్టి ఆ సంశయాలు ఏమైనా ఉన్నాయేమో అని అర్జునుడు టర్న్ కోసం, అర్జునుడు పాపం ఇంతవరకు అడ్డు తగల ఎక్కడా ప్రశ్న వేయలేదు రెండో చాప్టర్లో, ఆ అర్జునుడికి ఛాన్స్ ఇచ్చాడు, ఇప్పుడు నువ్వేమైనా చెప్పదలుచుకుంటుంటే చెప్పు అని ఆగాడు అనమాట కృష్ణ పరమాత్మ. ఆగితే ఇప్పుడు అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఇది అంటే ఆచార్యుడు యొక్క లక్షణం, అంటే ఆచార్యుడు చెప్పదలుచుకుని చెప్పి ఎదుటివాడికి ఛాన్స్ ఇవ్వాలి, కేవలం అలా చెప్పుకుంటూ పోకూడదు. కాబట్టి ఆ సంశయ నివృత్తి కోసం అర్జునుడు ఏమైనా ప్రశ్న వేస్తాడు అన్నట్టుగా ఆగట్ట. అర్జునుడికి మనసులో అనేక రకాలైన ఆలోచనలు వస్తున్నాయి. ఆయన ఏమనుకున్నాడు, ఈయన ఎగ్గో ఈయన ఈ యుద్ధం అని మొదలుపెట్టి జ్ఞానయోగం అదంతా చెప్తున్నాడు, జ్ఞాని అయితే ఏమిటి లాభం నాకు, జ్ఞానేవో జ్ఞాని అయితే నీకు ఆనందమే ఆనందం అంతా చెప్తున్నాడు. జ్ఞాని అంటే ఏమవుతుంది, జ్ఞాని అంటే ఆ జ్ఞాన అసలు ఎలా ఉంటాడు, ఆ జ్ఞాని అనేవాడు ఆ అతని తీరుతెనలు ఎలా ఉంటాయి, ఆ జ్ఞాని యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది. మామూలుగా మనం సాధారణంగా జ్ఞాని అంటే ఏమనుకుంటాం, ఒక ఉన్మాదిలాగా ఉంటాడు, అతడు సంఘాన్ని పట్టించుకోడు, అంతా ఒక ఏదో పిచ్చివాళ్ళకి తిరుగుతూ ఉంటాడు, ఇటువంటి ధోరణులు ఉంటాయి. బహుశా జ్ఞానంటే కృష్ణ పరమాత్ముడు అటువంటి మాటలు ఏమైనా మాట్లాడతాడా ఏమిటని ఒక అంటే రకరకాలైనటువంటి అవగాహనలు ఉంటాయి జ్ఞాని అనేసరికి. కాబట్టి నేను ఈ జ్ఞాని అవడానికి ముందు ఈజ్ ఇట్ వర్త్ టేకింగ్ పర్సుటా కదా అనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఈ జ్ఞాని అనేది వాడు ఎలా ఉంటాడు అని ఆ ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నలో మనకి మొత్తం జ్ఞాని యొక్క లక్షణాలు, ఆ జ్ఞానం అవడానికి సాధనాలు ఇవన్నీ వస్తాయన్నమాట. ఇది ఫోర్త్ ఆస్పెక్ట్ ఆఫ్ సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్లో నాలుగు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం ఏమిటి, ఇగో ఈ అర్జునుడిని యుద్ధం చేయడం కోసం మూడు రకాలైన స్ట్రాటజీస్ తోటి ఆయన ఈ యుద్ధం చేయమని చెప్పాడు. ఒకటి ఆధ్యాత్మికంగా చెప్పాడు, తర్వాత లౌకికంగా చెప్పాడు, ధార్మికంగా చెప్పాడు. ఈ మూడు రకాల విధాలుగా అర్జునుడిని యుద్ధం చేయమని చెప్పాడు. సో దాంట్లో ప్రసంగవశాత్తు మనకి ఇంకో రెండు టాపిక్స్ వచ్చాయి. ఆ రెండు టాపిక్స్ ఏమిటి, ఒకటి జ్ఞానయోగం వచ్చింది, రెండోది కర్మయోగం వచ్చింది. ఆయన యుద్ధంలో నేను యుద్ధం చేయనని కూర్చున్నాడు కదా, యుద్ధం చేయమన్నట్టుగా మూడు రకాల విధానాలతో చెప్పాడు. ఆ చెప్పడంలో ఆయనకి ప్రసంగవశాత్తుగా మనకి కర్మయోగము జ్ఞానయోగం రెండు వచ్చాయి. సో మూడు టాపిక్స్ ఇంతవరకు మనం కవర్ చేసుకున్నాం. కర్మయోగం అంటే ఇంతవరకు సంక్షిప్తంగా చెప్పాడు, చెప్పిన తర్వాత ఇప్పుడు ఆగాడు. ఆగినప్పుడు ఈయన ఈ జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, జ్ఞాన లక్షణాలు చెప్పినట్టయితే నేను ఇగో జ్ఞానం అవడమా అవ్వకుండా అవ్వకుండా ఉండడం ఇక్కడ ఏం చేయాలనే విషయాన్ని నేను ఆలోచిస్తాను. జ్ఞానం అంటే ఫస్ట్ మనం ఏమనుకుంటాం, ఇగో ఈ సంసారాన్ని వదిలేసి మొత్తం అసలు బాధ్యతారహితంగా వ్యవహారం చేస్తూ ఉంటారని మామూలుగా జనాల్లో ఒక విధమైన అవగాహన ఉంటుంది. అటువంటి వ్యవహారం ఇది, ఏమై ఉంటుంది జ్ఞానం అంటే అని విషయం నేను తెలుసుకోవాలనుంది. తెలుసుకున్న తర్వాత దేనైల్ అనుకుంటే అన్నట్టుగా అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఈ సమాధానాలు ఏవైతే ఉన్నాయో చాలా ముఖ్యమైనటువంటి ఆన్సర్ అన్నమాట. దీన్ని స్థితప్రజ్ఞ లక్షణాలు అంటారు. ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు గాంధీ మహాత్ముడికి చాలా ఇష్టంటివి. ఈయన వీటిని కంఠపాఠం చేశారట ఆయన ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు. ఇక్కడ అంటే మనకి ఆయన ప్రశ్న వేసిన తర్వాత కృష్ణ పరమాత్ముడు ఆన్సర్ నుంచి అంతా వస్తుంది. అది ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది చాప్టర్ వరకు వస్తుంది ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు. వీటిలో ఉండేటటువంటి ఒక ప్రయోజనం ఏంటంటే, స్వామీజీ ఏం చెప్పారంటే ఆయన దగ్గరికి వచ్చి శిష్యులు రహస్యంగా అడుగుతూ ఉంటారట, స్వామీజీ నేను జ్ఞాన అయ్యాన్ని ఎట్లా తెలుసు నాకు అని అడుగుతుంటారు. నాకు అంతా బానే ఉంది, మీరు చెప్తుంది అంతా అర్థమవుతుంది, నేను ఎంజాయ్ చేస్తున్నాను, అంతా బానే ఉంది, కానీ ఐ వాంట్ టు నో వెదర్ ఐఎమ్ ఏ జ్ఞాని ఆర్ నాట్ అని ప్రశ్న వేసుకుంటారట. ప్రశ్న వేస్తుంటే ఆయన అది జ్ఞాని అయ్యావా కాదా అనేది నీకు మట్టుకు నువ్వు తెలియాలి, ఆ తెలియాలంటే ఇదిగో స్థితప్రజ్ఞ లక్షణాలు ఉన్నాయి కదా, ఆ లక్షణాలు చూసుకో, చూసుకుని ట్యాలీ అవుతుందో లేదో చూడు. ట్యాలీ అవుతుంటే నువ్వు జ్ఞాని పోయినట్టే. అయితే ఈ లక్షణాలు ఎదుటివాడి మీద ప్రయోగించి వాడు జ్ఞానా కాదా అని ప్రయోగించద్దు. అయ్యో ఫలానా వ్యక్తి నా పక్కన కూర్చునే మాత్రం జ్ఞాని కాదండి, జ్ఞానండి అని ఇట్లాగే నువ్వు బేరీజులు వేయొద్దు. నీ వరకే, ఎందుకంటే నీ మనసు నీ సొంతం, నీకు తెలుస్తూ ఉంటుంది నీ మనసు ఎట్లా వ్యవహారం చేస్తూ ఉంటుంది. ఎదుటివాడి మనసు గురించి నీకు ఏ విషయం తెలియదు. కాబట్టి నువ్వు ఈ స్కేల్ ఏదైతే ఉందో, స్కేల్ నువ్వు జ్ఞానా కాదా నీకు తెలుసుకోవడానికి కూడా ఉపయోగకరవుతుంది అని ఇది చెప్పారు. సో ఆ ప్రశ్న ఏమిటో చూద్దాం. ప్రశ్న చూసి తర్వాత దీని ఆన్సర్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్రశ్న చెప్తానండి, అది చదువుదాం మనం. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞశ్చ కా భాష సమాధిస్తస్య కేశవ స్థితీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఇందులో మూడు వాక్యాలున్నాయి. అర్జున ఉవాచ, అర్జునుడు ఈ విధంగా పలికాడు ఒక సెంటెన్స్. రెండో సెంటెన్స్ స్థిత ప్రజ్ఞస్య సమాధిస్తస్య భాష కా. హే కేశవ, స్థితప్రజ్ఞుడు ఈయన ఒక టైటిల్ ఇచ్చాడు జ్ఞానికి. జ్ఞానికి ఏం టైటిల్ ఇచ్చాడు? స్థితప్రజ్ఞుడు అనేటటువంటి టైటిల్ ఇచ్చాడు. అంటే ఆ జ్ఞానంలోనే నిష్ట, జ్ఞాన నిష్టలో ఉండేటటువంటి వాడు, ఇటు అటు కదిలిపోకుండా జ్ఞాన ఆ బ్రహ్మభావంలో ఉన్నాడు. స్థిత ప్రజ్ఞ, స్థిరమైనటువంటి ప్రజ్ఞ, స్థిరమైనటువంటి జ్ఞానము జారిపోకుండా ఉంటుందన్నమాట. అంటే నేనే ఆ బ్రహ్మని అనేటటువంటి ఆ స్థిరమైనటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో అతడు స్థిత ప్రజ్ఞుడు. స్థిత ప్రజ్ఞస్య, స్థిత ప్రజ్ఞ అనే టైటిల్ అర్జునుడు ఇచ్చాడు జ్ఞానికి. ఆ స్థిత ప్రజ్ఞుడు కా భాష. కా భాష అంటే భాష అంటే ఇక్కడ భాష కాదు, కా భాష కూడా కాదు. మనం తెలుగులో కా భాష మాట్లాడుకున్నారంటే అది కా భాష కూడా కాదు. భాష అనేది స్త్రీలింగం కాబట్టి కా భాష అని అట్లా వస్తుంది. భాష అంటే భాష్యతి ఇది భాష. భాష్యతి అంటే ఏ విధంగా అతను పలుకుతాడు, ఏ విధంగా అతని యొక్క వ్యవహారం నడుస్తూ ఉంటుంది, ఏ విధంగా అతని యొక్క అతను ఎలా కండక్ట్ చేసుకుంటాడు, హౌ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ అన్నట్టుగా కా భాష్యతి. స్థితప్రజ్ఞస్య సమాధిస్తస్య, సమాధిస్తస్య అంటే ఈ జ్ఞానంలో ఎవరైతే స్థిరంగా ఉన్నారో, ఈ మనస్సుని స్థిరపెట్టిన స్థిరంగా, సమాధి అంటే ఇక్కడ మనస్సు, అతని మనస్సు చక్కగా స్థిరంగా బ్రహ్మ మీదే నిలబడి ఉండో అటువంటి స్థితప్రజ్ఞుడు కా భాష. కా భాష అంటే అతడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, తీరుతెలుగు ఎట్లా ఉంటుంది. దీని స్వామీజీ ఏం చెప్పారంటే, గురువు లేకుండా సన్యాసులు చాలామంది ఆవేశంతో సన్యాసం స్వీకరిస్తూ ఉంటారు. వాళ్ళకి గురువు ఉండదు, శాస్త్రం ఉండదు. శాస్త్రం ఉండడంతో వాళ్ళ అటువంటి లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుంది. మేము మా సన్యాసుల్లోనే చూస్తూ ఉంటాం, చాలామందికి ఒక గురువు ఉండడు, శాస్త్రం ఉండదు, ఊరికే సన్యాసం ఏదో ఆవేశం కింద తీసుకుంటారు. వాడికి ఏం చేయాలో తెలియదు అని ఇంకా రకరకాల వింత పోకడీలను చూపిస్తూ ఉంటారు అని ఆ పూజ్య గురుదేవులు ఆయన మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన బ్రహ్మసూత్రాలు నేర్చుకోవడానికి కైలాసాశ్రమంకి వెళ్తూ ఉండేవాట. వెళ్తూ ఉంటే దారిలో ఒక అతను తలకిందులుగా తపస్సు చేస్తూ ఉండేవాట. తలకిందులుగా తపస్సు చేసి ఈయన మొత్తం 3-4 గంటలు బ్రహ్మసూత్రాలు నేర్చుకుని వచ్చినప్పుడు కూడా ఇంకా తలకిందులుగా ఉండేవాట. అంటే ఇలా ఉన్నట్టయితే నీకు మోక్షం వచ్చేస్తుంది అని ఒక వింత ధోరణి అనమాట. ఇవి అంటే వాళ్ళకి ఒక సరైనటువంటి అవగాహన లేదు కాబట్టి వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చేసేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఈ డ్రగ్స్లో పడిపోతారు. అదంతా ఉత్తర కాశీ అంతా ఈ గంజాయి ఇదంతా దొరుకుతూ ఉంటుంది. వాళ్ళు అంతా ఈ రకరకాలైనటువంటి వ్యసనాలకు లోనైపోతూ ఉంటారు. కాబట్టి ఈ సన్యాసి జ్ఞాని అనేటటువంటి విషయంలో కొంచెం సదవగాహన ఉండకపోవడం వల్ల అర్జునుడు ఇటువంటి ప్రశ్న వేశాడు. కా భాష, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళకు ఉన్మాదిలా ప్రవర్తిస్తూ ఉంటాడా లేకపోతే మామూలు చక్కగా సంస్కారంలా ప్రవర్తిస్తాడా, అతని వ్యవహారం ఎలా ఉంటుంది అని. స్థితప్రజ్ఞస్య కా భాష, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది. తర్వాత స్థితది కిం ప్రభాషీత. ప్రభాషీత అంటే ఈ స్థితప్రజ్ఞుడు అతను ఎలా మాట్లాడుతూ ఉంటాడు, అతను ఏమైనా చాలా పరుషంగా మాట్లాడతాడా లేకపోతే చాలా సౌమ్యంగా మాట్లాడతాడా, అతను మాట్లాడేటటువంటి విధానం ఎలా ఉంటుంది. ప్రభాషీత అంటే కిం ఆసీత, కిమ్ ఆసిద్ అంటే అతను ఎలా కూర్చుంటాడు అంటే అతను అతను ఏమైనా ఇప్పుడు ఇప్పుడే చెప్పాం కదా తలకిందులుగా కూర్చుంటాడని ఇవన్నీ జరుగుతున్నాయి. మామూలుగా కూర్చుంటాడా లేకపోతే అతను స్పెషల్గా మా అందరిలాగా కూర్చుంటాడు లేకపోతే ఎక్కడ కూర్చున్నా అక్కడ వజ్రాసనం వేసి కూర్చుంటాడా ఏమిటి వాట్ ఈజ్ అనే స్పెషల్ పోస్చర్ అని అందా సో దట్ ఆ పోస్చర్ బట్టి ఈయన జ్ఞాని అని చెప్పాలనుకుంటున్నా. ఇంకా కిమ్ ఆసీత ఏ విధంగా కూర్చుంటాడు. తర్వాత కిమ్ రజేత, కిమ్ రజేత అంటే అతను ఎట్లా వెళ్తాడు నా నడిచే విధానం ఎలా ఉంటుంది అలా చెస్ట్ పైకెత్తి నేను జ్ఞానిని అని ఏమైనా అట్లాగా లేకపోతే వీళ్ళు డక్ వాక్ చేస్తుంటారు అట్లాగేమో చేస్తాడా. సో అతను ఏ విధంగా నడుస్తాడు అని ఈ విధమైనటువంటి ప్రశ్నలు అంటే అతను టోటల్గా ఎట్లా కండక్ట్ చేసుకుంటాడు హౌ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈ ఈ వ్యవహారంలో లోక వ్యవహారంలో ఒక జ్ఞాని అని చెప్పడానికి వీలుగా ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని స్థితప్రజ్ఞస్య లక్షణాన్ని సాధనాన్ని అవి వాళ్ళ లక్షణాలు ఏమిటి వాటి సాధనాలు ఏమిటి అనే విషయంగా ఈ ప్రశ్న వేశాడు. దీనికి సమాధానం వచ్చే క్లాసులో చూద్దాం.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.